ప్రేమ స్వరూపులారా.
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరామ్. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మముల చెంత శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. చిన్ననాడే భక్త ప్రహ్లాదుణ్ణి గురువులు చెప్పిన దానిలో ఏ ఏ విద్యలు నేర్చుకున్నావని, ఎంత చదువు చదువుకున్నావని తన తండ్రి అడిగినప్పుడు ఎంతో చక్కగా చాలా సులువుగా చదువులలోని మర్మము నెల్లా చదివితి తండ్రి అన్నాడు. అటువంటి పిల్లవాడు మహాభక్తుడై భక్త ప్రహ్లాదుడిగా పేరు పొందాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. అంటే ఎంత చదువు చదివాము అన్నదానికంటే కూడా అందులోని అంతరార్థాన్ని మనం ఎంత గ్రహించాము అన్నదాన్ని బట్టే మనం చదివిన దానికి తెలుసుకున్న దానికి సార్థకత ఉంటుంది. కనుక మన పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా మనం తెలుసుకున్న దానిలోని అంతరార్థాన్ని గ్రహించినప్పుడు, దాన్ని ఆచరణలో పెట్టగలిగినప్పుడు మనం ఎంతైనా పురోభివృద్ది సాధించవచ్చు. అందుకే మన స్వామివారు ఎవరికి అంతుచిక్కని విషయాలను కూడా చాలా సున్నితంగా అందులోని సూక్ష్మార్థాన్ని వివరిస్తూ చాలా సులువైన పదాలతో మనకు సందేశాలను అందిస్తారు. అటువంటివే స్వామి రచించిన వాహిని పరంపర కూడా. ఈనాటి మన కార్యక్రమంలో భగవాన్ బాబావారు రచించిన రామకథారస వాహిని ఆధారంగా అధ్యాత్మ రామాయణము అన్న అంశంపై శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ కోట శివకుమార్ గారు అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
మనము ఏ చాప్టర్ కి ఏ అధ్యాయం కా అధ్యాయము రామకథరస వాహినిలో దాని ఆధ్యాత్మిక సిగ్నిఫికెన్స్, ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అని కొంత చెప్పుకున్నా కూడా ఇది మొత్తము కాస్త సమగ్రంగా దాని ఆధ్యాత్మిక సిగ్నిఫికెన్స్ ఏమిటి మనకి అనేది కథ నుంచి కాస్త బయటకు వచ్చి మన జీవితాలకి ఎట్లా దానిని ఉపయోగించుకోవాలి అన్న విషయం చర్చించాలని స్వామి సంకల్పించినట్టున్నారు మనతో. అందువల్ల ఈరోజు అది చేసుకుంటామండి. ఇది ఒక సంపూర్ణ రామాయణము రామకథరస వాహిని యొక్క సమ్మరి. శ్రీరామతత్వము అన్న ఒక అధ్యాయంతో స్వామి మొదలుపెట్టి అందులోనే అన్నారండి, శ్రీరాముడు కేవలము దశరథ చక్రవర్తి తనయుడు అని పఠన చెయ్యవద్దు అని మనకి చాలా క్లియర్ గా చెప్పారు. దశరథ చక్రవర్తి తనయుడు అంటే ఫలానా కోసల రాజ్యంలో ఫలానా అయోధ్యానగరంలో చక్రవర్తిగా ఏలి అని ఇటువంటి విషయాలన్నీ మనం మర్చిపోయి లోకాభిరామాయణం కాకుండా ఆ కథ ఎంతో రమణీయమైందండి, ఎంతో పుణ్యవంతమైన కథ. కాకపోతే మనకి దాని ద్వారా 21st సెంచరీలో సాధకుడికి, ఈరోజు సాధన చేస్తూ తన జీవిత గమ్యం చేరుకోవాలనుకుంటున్న వ్యక్తికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ కథ అనేది స్వామి మనని ఆ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నారు. కాబట్టి స్వామి ఏమన్నారంటే, శ్రీరాముడు పరమ పురుషునిగా సీత ప్రకృతిగా చూడవలేను అని ఒక మాట అన్నారండి. శ్రీరామ తత్వము అని స్వామి మొట్టమొదటి ఇచ్చిన అధ్యాయంలో శ్రీరాముడు పరమ పురుషుడుగా అంటే ఈ సృష్టి మొత్తంలో ఉన్నది పరమ పురుషుడు, ఆయన ప్రకృతి అంటే మాయాస్వరూపం, ఈ రెండే ఉన్నాయి. కాబట్టి రామాయణం చదివేటప్పుడు కూడా ఈ రెండిటి ఇంటర్ప్లే, ఈ రెండిటి ఈ రెండు ఏ విధంగా ఆడుతున్నాయి ఈ నాటకం అంతా అనే విషయము సమగ్రంగా చూడండి. ఇది అద్వైతం దృష్టిలో, ఇది అవతారం దృష్టిలో చూడాలి తప్ప సామాన్య దృష్టిలో చూడకూడదు అని మనకి చెప్పారండి. కాబట్టి మనము ప్రతిరోజు అధ్యయనం చేసుకున్న తర్వాత కాస్త అందులో ఉన్న ప్రతి పార్ట్ డీటెయిల్డ్ గా ఏ విధంగా ఒక ఆధ్యాత్మిక విలువ చూసామో అంత ఆ విధంగా చూడలేకపోయినా ఒక కంటిన్యూటీతో ఒక సాధకుడికి ఏ విధంగా అన్ని అధ్యాయాలు ఏ విధంగా అప్లై అవుతాయి, ఈ సాధకుడు మనతో పాటు ఈ రోజున్న సాధకుడిగా మనం గమనిద్దామండి. ఆ సాధకుడికి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనేది స్వామి మనతో ఏ విధంగా చెప్తారో చూద్దాం. మొట్టమొదట రఘువంశము అని స్వామి చెప్పినప్పుడు, ఇది ఎంతో పవిత్రమైన యశోవంతమైన వంశంలో రాముడు జన్మిస్తాడు, అంతకుముందర ఎంతో మంది మహానుభావులు పుట్టారని చెప్పడంలో ఒక అర్థం ఏమిటంటే అండి, ఈ జీవుడు అంటే మీరు నేను అందరము కూడా జీవుడు, ఎన్నో జన్మలు ఎత్తి జన్మ జన్మకి కూడా కాస్త ఇంప్రూవ్మెంట్ ఉంటూ బెటర్ అండ్ బెటర్ అవుతూ చక్కని జన్మలు కూడా ధరించి దాని తర్వాత దశేంద్రియాలు గల ఒక జీవుడుగా, ఆ దశేంద్రియాలకి అధిపతిగా అంటే అదొక నియంత్రణ చేసి కంట్రోల్ సెన్స్ కంట్రోల్ శమము దమము ఇటువంటివన్నీ చేసిన ఒక వ్యక్తిగా దశరథుడుగా నిలుస్తాడు. దశేంద్రియాలకు అధిపతి ఎక్కడ నిలుస్తాడు? అయోధ్య అంటే హృదయానికి చక్రవర్తిగా నిలుస్తాడు తాను. అయితే ఈ దమము శమము గల జీవుడికి ఏమవుతుందంటే అండి, చక్కని అది అది చెప్పడానికి ఎంత దమము శమము ఆయనలో ఎంత నియంత్రణ ఉంది అని చెప్పడానికి ఆయనకి లంక అంటే లోపల సూక్ష్మదేహం అనుకున్నాను కాబట్టి ఆయన ఉన్నప్పుడే దశరథుడు ఉన్నప్పుడే ఆ జీవికి లంకలోంచి రావణాసుడు ఒకసారి తొంగి చూడబోతే తన నియంత్రణ తాను చూపెట్టడానికి పోతే తన శక్తి చూపెట్టి ఆయన అణచేశాడు దశరథుడు. అంటే దశేంద్రియాలు గల మానవుడు ఎంత సాధన చేస్తూ వచ్చాడంటే మొదట్లో ఒక పుణ్యతత్వం సంపాదించి లోపల ఉన్న రావణాసుడిని అణచేశాడండి. అటువంటి దశేంద్రియాలు గల దశరథుడు ఏమైంది అంటే గుణాలతో సంపర్కం పెట్టుకోవాలనుకున్నాడండి. గుణాలతో సంపర్కం పెట్టుకుని సత్వ రజస్తమో గుణాలు కౌసల్య సుమిత్ర కైకేయి వీరిని వారి ద్వారా ఆయన భగవంతుణ్ణి హృదయంలో జన్మింపజేసుకోవాలనుకున్నాడు. అంటే గుణాల సంపర్కం పెట్టుకుని సత్వరజస్తమో గుణాలతో ఈ లీలా సృష్టి ఈ నాటకం ఆడుతూ దీని ద్వారా భగవంతుణ్ణి సృష్టి చేసుకోవాలనుకున్నాడు, ఆ విధంగా భావించాడు. అయితే మానవుడికి ఉన్న శాపం ఏంటంటే అంటే దశరథుడికి ఉన్న శాపము ఆయనకి పుత్రులు పుట్టరు అంటే అర్థం ఏమిటంటే అండి, అయోధ్యలో పుత్రులు పుట్టరు అంటే అర్థం ఏంటంటే ఆయన కర్మ వల్ల లేక ధర్మం వల్ల చేస్తూ వెళ్లే ఈ మార్గాల వల్ల ఈ గుణ సంపర్కం వల్ల ఆయనకి రాముడు జన్మించడు అంటే జ్ఞానం జన్మించదు అంటే హృదయంలో స్వామి ఉదయించరు. మరి ఏ విధంగా ఉదయిస్తారు అండి అంటే లోకం మొత్తానికి కూడా ఇష్టమైనది పుత్ర కామేష్టి ఇష్టమైనది మంగళకరమైనది అయిన ఒక యాగం ద్వారా అంటే యజ్ఞం ద్వారా అటువంటి పవిత్ర కర్మలు అంటే సేవా కార్యక్రమాలు, ఆ సేవా కార్యక్రమాలు చేయడం వల్ల చిత్తశుద్ది కలిగి చిత్తశుద్ది కలిగిన మానవుల్లో హృదయంలో రాముడు ఉదయిస్తాడు సాయిరాముడు ఉదయిస్తాడు చిత్తశుద్ది. అందువల్ల స్వామి మనందరికీ కూడా సేవా మార్గము భక్తి మార్గం పెట్టారండి. ఈ సేవా భక్తి ఎందుకు పెట్టారు అంటే క్రమంగా మన హృదయాల్లో స్వామి చోటు చేసుకోవడానికి ఆయన హృదయవాసులాగా అక్కడ రావడానికి. ఎందుకంటే ఎన్నో జన్మలుగా మనలో ఆ పవర్ తగ్గిపోయి రావణాసురుడి పవర్ ఎక్కువగా ఉంది, ఆ సూక్ష్మదేహం నుండి రావణాసురుడు ఇతర రాక్షసుల పవర్ ఎక్కువగా ఉంది. కాబట్టి మరలా ఆయన వచ్చి ఇక్కడ రామరాజ్యం నిర్మించాలి అంటే ఏం చేయాలి అంటే మొట్టమొదట ఇక్కడ చిత్తశుద్ధి కలగాలి. ఈ చిత్తశుద్ధి కలగడానికి ఆయన ఎన్నో చేస్తారండి. మరి మెల్లిగా ఆయన దగ్గరికి లాక్కుని యశోద లాంటి టెక్నిక్స్ పెడతారు. యశోద టెక్నిక్ అంటే స్వామి ఏం చెప్తారంటే యశోద ఒక చేతిలో వెన్న పట్టుకుని ఇంకో చేతిలో బెత్తం పట్టుకుంటుంటారు. బెత్తం తన వెనకాల పెట్టుకుని వెన్న చూపెడుతుంది కృష్ణుడికి. కృష్ణుడు తన దగ్గరికి రాగానే ఆ వెన్న చూపెట్టినట్టు అప్పుడు వెన్న ఇచ్చి తన దగ్గరికి రాకుని బెత్తంతో ఒక దెబ్బ వేస్తుంది. ఆ విధంగా ఈ మాట విన్నని మన మనస్సు స్వామి ఏం చేస్తారంటే ఆయన ఒక ఎడ్యుకేషన్ అనో కాలేజ్ ఇన్స్టిట్యూషన్ అనో తన మహిమలు చూపెట్టో లేక తన సుందరమైన రూపం చూపెట్టో భజనలు ఈ విధంగా ఎన్నో ఆకర్షణీయమైన విషయాలను చూపెడుతూ మన దగ్గరికి తీసుకుని దాని తర్వాత ఆయన చెప్పవలసిన జ్ఞానం అంతా మనకి చెప్తారు స్వామి. అది స్వామి ఉద్దేశం ఆ విధంగా అవుతుంది. అయితే పుత్రకామేష్టి వల్ల గుణ సంపర్కం వల్ల కాదండి, పుత్రకామేష్టి వల్ల అంటే సెల్ఫ్లెస్ యాక్ట్ వల్ల, సెల్ఫిష్ యాక్ట్ కాదు, కామంతో చేసే యాక్ట్ సెల్ఫిష్ యాక్ట్, పుత్రుడు కావాలనుకోవడం. సెల్ఫ్లెస్ యాక్ట్ వల్ల రాముడు హృదయంలో జన్మిస్తాడు. ఆ సెల్ఫ్లెస్ యాక్షన్ వల్ల చతుర్విధ పురుషార్థాలు జన్మిస్తాయి, ధర్మార్థ కామ మోక్షాలు జన్మిస్తాయి. అవి పవిత్ర కర్మ వల్లనే వస్తాయి మనలో అని స్వామి చెప్పారు. ఇక ధర్మము అంటే రాముడు అంటే ధర్మం అంటే ఏమిటండి, హౌ టు లీడ్ ఎ గుడ్ లైఫ్, అది ధర్మం. ధర్మ అర్థము అంటే ఏంటి, లక్ష్మణుడు ఈ గుడ్ లైఫ్ లీడ్ చేయడానికి, ధర్మ జీవనానికి లీడ్ చేయడానికి దానికి కావలసినటువంటి సౌకర్యం చేసేవాడు, అటువంటి సేవా తత్వర్తతో ఉండేవాడు దానికి. అంటే ఎటువంటి సేవలు చేస్తే కంఫర్టబుల్ లైఫ్ వస్తుంది అని, కంఫర్టబుల్ అంటే లగ్జరీస్ ఉన్న కంఫర్ట్ కాదండి. గుడ్ లైఫ్ అంటే సెల్ఫ్లెస్ లైఫ్. ఆ సెల్ఫ్లెస్ లైఫ్ కి అది చెయ్యాలి అంటే కర్మ ద్వారా లక్ష్మణుడు చూపెడతాడు, భక్తి ద్వారా భరతుడు చూపెడతాడు, ఇక జ్ఞానం ద్వారా శత్రుఘ్నుడు చూపెడతాడు. అందుకని ఇవన్నీ స్వామి తత్వాలు, ఒకటే తత్వం నాలుగు విధాలుగా మనలో ఉదయిస్తుంది. ఇక చిన్ననాడే ఈ బాలరాముడు ఏ విధంగా ఉంటాడు అని తర్వాత అధ్యాయంలో స్వామి డిస్కస్ చేశారు. అంటే ఈ హృదయంలో జన్మించిన రాముడు ఎన్నో లీలలు చూపెట్టాడు. మొట్టమొదటి స్వామి మనకి అందరూ అంటారు స్వామి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ 1 ఇయర్ హనీమూన్ అంటారు. ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు స్వామి ట్రాన్స్లేటర్ ఎప్పుడు కూడా ఆయనకి ఈ విధంగా చెప్పడం ఇష్టం. ఆయనకి కొంచెం హ్యూమరస్ గా చెప్తారు స్వామి దగ్గర హనీమూన్ అంటారు. హనీమూన్ అంటే అప్పుడు మనము ఏ విధంగా స్వామి ఎంతో దగ్గరికి చేర్చి మనము ఎటువంటి చర్యలు చేస్తున్నా కొంత వాటిని పట్టించుకోకుండా మనతో మాట్లాడుతూ మనకి ఎంతో అటెన్షన్ ఇస్తూ ఎన్నో లీలలు ఈ విధంగా ఉంటుందండి. తర్వాత స్వామి మనని ఆ గుల్సెన్ టెస్ట్, ఆ ఫైర్ టెస్ట్ అన్నిటికీ పెడుతూ ఇంకా టెస్టులకు స్టార్ట్ చేస్తారు స్వామి పరీక్షలు. అదే విధంగా స్వామి దగ్గరికి వెళ్లిన డివోటీస్ వాళ్ళందరికీ కూడా మొట్టమొదట్లో ఎంతో ఆనందము, పుట్టిన బాలుడుగా పుట్టిన అంటే అప్పుడప్పుడే స్వామి ఎప్పుడైతే మన హృదయాల్లోకి వచ్చారో అప్పుడు మనకి సమితిలో వెళ్లడము, మన సమితి వారితో పాటు భజనలు చేయడము, సేవలు చేయడము, అందులో ఉన్న ఆనందము అని చాలా గొప్పగా స్వామి అనుగ్రహము, అనుకున్నవన్నీ అవుతూ ఉండడము, ముందర జరగబోయేవి కొన్ని తెలుస్తూ ఉండడము, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. లీలలు మహిమలు జరుగుతాయి చాలా. అయితే మనం స్వామి రాముడు అక్కడి నుంచి బయలుదేరి బాలుడుగానే ఉండడు కాబట్టి రాముడు అక్కడి నుంచి బయలుదేరి విద్యాభ్యాసానికి వెళ్లడం అనడానికి అర్థం ఏంటంటే స్వాధ్యాయంలోకి దిగుతాడు ఈ సాధకుడు. స్వాధ్యాయంలోకి దిగి ఏం చేస్తాడంటే అండి, కాస్త సాయి లిటరేచర్ చదవడము. స్వామి ఏం చెప్తున్నారు, సత్యం శివం సుందరము, లేకపోతే స్వామి సత్యసాయి స్పీక్స్, ఇవన్నీ తీసుకుని స్వామి పుస్తకాలు తీసుకుని అవన్నీ చదివి స్వామి డిస్కోర్సెస్ అంటే స్వామి మహిమలు లీలల నుంచి కాస్త స్వామి డిస్కోర్సెస్ అవి చదవడం, స్వామి సాయి లిటరేచర్ చదవడం మొదలు పెడతారు. ఇది 9 పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఇవ్వబడిందండి. ఆ సాయి లిటరేచర్ చదువుతూ కాస్త స్వామి చెప్పిన విషయాలు ఎలా పాటించాలి అన్న ఒక ఆకృతిలోకి వస్తాడు, ఒక డిసిప్లిన్ లోకి రావడానికి ప్రయత్నిస్తాడు సాధకుడు, బయలుదేరిన సాధకుడు. దాని తర్వాత ఏం చేస్తారండి, శస్త్ర విద్యలు అంటే ఇక్కడ రాముడు శస్త్ర విద్యలు నేర్చడం అంటే ఈ జీవితంలో మనము ఏ పని చేస్తే మన రోల్, మనకిచ్చిన ఈ పాత్ర సరిగ్గా పోషించవచ్చు అని ఆ స్కిల్స్ అన్ని మనం నేర్చుకోవడం అండి. మనం కాలేజీలకు వెళ్ళడము, మనం ఆఫీసులకు వెళ్ళడము, మనం చేసే స్కిల్స్ అవన్నీ ఇదంతా స్వామి కార్యమే. స్వామి కార్యం చేయడానికి మనం ఏ స్కిల్ పైన మనం టైం పెట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటామంటే, ఒక డాక్టర్ తను ఏ విధంగా ఎంత చక్కగా సేవ చేయాలి డాక్టర్ లాగా అని భావించాలి, ఒక టీచర్ ఎంత చక్కగా నేను టీచ్ చేయొచ్చు. అందుకని ఒక టీచర్ స్వామి దగ్గరికి రాకముందర తర్వాత స్వామి హృదయంలో వచ్చిన తర్వాత ఏమిటండి డిఫరెన్స్, ఒక డాక్టర్ స్వామి దగ్గరికి రాకముందర స్వామి అయిన హృదయంలోకి వచ్చిన తర్వాత ఏమిటి డిఫరెన్స్ అంటే, ఏది కొత్తగా నేర్చుకుని వారు స్వామి మెచ్చేట్టు చేయడం తెలుసుకుంటారో అది నేర్పడం అంటే, అదే స్వాధ్యాయము, అదే స్కిల్ డెవలప్మెంట్ అంటే. ఆ రెండు జరిగిన తర్వాత ఇక రాముడు ఏం చేస్తాడు, ఈ క్షేత్ర దర్శనాలు చేస్తాడట. అందుకని ఈ క్షేత్ర దర్శనం అంటే ఎక్కడ చూసినా కూడా స్వామి టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి లేక ఒక బృందావనము ఒక బయట అంతేకాకుండా వేరే వేరే గుళ్ళకు కూడా వెళ్ళడము, అవన్నీ మామూలుగా బయట ఫిజికల్ భౌతికంగా అందరి మూవింగ్ టెంపుల్ ప్రతి మానవుడు కాబట్టి కొంత కొంత ప్రతి మానవుల్లోనూ కూడా ఏ విధంగా స్వామిని దర్శించాలి అని చూద్దాం కూడా ఇక్కడ మొదలు పెడతారండి. అది వాళ్ల పుణ్యక్షేత్ర దర్శనాలకి అర్థం. ఇక వచ్చిన తర్వాత రాముడు కొంత ఇంట్రోవర్ట్ అయిపోతాడు. ఆయన ఇంట్రోవర్ట్ అవడం అంటే అర్థం ఏంటంటే అండి, ఆయన తనలో తాను కొంత వైరాగ్యం వచ్చేస్తుంది. అలాగే సాధకుడు కూడా ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు ఎక్కడో అక్కడ కొంత వైరాగ్య స్థితి వస్తుందండి, కాస్త ఇంట్రెస్ట్ పోతుంది జీవితం పైన. అన్నమాచార్య గారు అన్నట్టు నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము అని ఎట్లా అన్నారో అటువంటి ఒక ఇంట్రెస్ట్ తగ్గుతుంది. తగ్గి కొంత ఇంటర్నలైజ్ అది కూడా ఒక స్టేజ్ అండి, అది అవ్వాలి. సాధనలో అవి కాకపోతే గనక మనం ఎంతసేపు కూడా బయటికి చూస్తూ ఉంటాము. కాబట్టి అది కూడా స్వామి మన చేసి కాకపోతే అక్కడ ఉంచారు, విశ్వామిత్రుని పంపిస్తారు యాగ సంరక్షణ కోసం. విశ్వామిత్రుని పంపించడం అంటే అర్థం ఏంటండి, ఇక్కడ విశ్వామిత్రుడు, విశ్వానికి మిత్రుడు. విశ్వానికి మిత్రుడు అంటే నథింగ్ బట్ సత్యసాయి సమితీస్ అండి, ఆర్గనైజేషన్ అండి. సేవ చేయడం విశ్వానికి సేవ చేయడం. మన చుట్టూ ఉన్న వారందరూ వారు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి ఏం కావాలి అని చూస్తూ వారికి సేవ చేసే పద్ధతే విశ్వానికి సేవ. ఈ విశ్వానికి సేవ చేయాలి. సో ఎవరు కూడా వారు నేను ఆత్మస్వరూపుణ్ణి అనుకుని కూర్చోవడం స్వామికి ఇష్టం లేదండి. ఆ విధంగా స్వామి ఎప్పుడూ కూడా దాన్ని ప్రోత్సహించారు. స్వామి ఏమంటారు, సరే నువ్వు కొంత తెలుసుకో, కొంత వైరాగ్యం నీలో పెట్టుకో, కానీ ఇప్పుడు వచ్చి అందరికీ నువ్వు సేవ చేయి. సేవ చేయడానికి నీకు ఒక ఆర్గనైజేషన్ ఇచ్చారు, సత్యసాయి సేవా సమితి. అందులోకి రా, అందులోకి వచ్చి సేవ చేస్తూ వెళ్ళు, చక్కగా సేవ చేస్తూ వెళ్ళు. ఆ సేవ చేయడానికి వెళ్ళినప్పుడు మూడు అడ్డంకులు వస్తాయి అండి. ఒకటి తాటకి అంటే అజ్ఞానం, మనకున్న అజ్ఞానం వల్ల ఇది ఇట్లా ఎందుకుంది, ఇది అట్లా ఎందుకుంది, దీనికి ఈ విధంగా ఎందుకు చేయాలి, వారెందుకు నన్ను ఇట్లా అంటున్నారు, వీరెందుకు నన్ను చూసి నవ్వట్లేదు, ఇటువంటి బాధలు కొన్ని వస్తాయండి మనకి. అసలు ఎందుకు జరుగుతోంది, ఎందుకు చేస్తున్నామని తెలియకుండా చేసేది అజ్ఞానం. విషయాన్ని ఉన్నదున్నట్టు చూడకుండా చేయడం అజ్ఞానం. సేవ అంటే ఒక డ్యూటీలాగా తీసుకుని వెళ్లిపోయి మనం ఆఫీస్ పనులు చేసినట్టు గుడ్డిగా చేయడం అనేది కాకుండా, సేవ అంటే స్వామిని పీస్ చేయడానికి ఏ విధంగా మనం పవిత్రం చేసుకోవడానికి చేస్తున్నామని తెలుసుకుని చేసేది జ్ఞానము, లేకపోతే అజ్ఞానం అండి. కాబట్టి మొదట తాటకి అన్న అజ్ఞానం నల్లది వస్తుంది, దాన్ని చంపేస్తాడు రాముడు. ఇంకా ముందరికి వెళ్తాం మనం. వెళ్లేసరికి సుబాహు అన్న మమకారం, అంటే సేవ చేయాలంటే కొంత టైం ఇవ్వాలి, అది వేరే వారికి టైం ఇవ్వాలి, కానీ మనవారు అని అనుకునే వారందరికీ టైం మన ఎక్కువగా, మనకి మన వారికి అనుకునే దానికి టైం ఎక్కువగా ఇస్తూ నాకు వేరే వారి కోసం టైం లేదు అన్న భావం వచ్చినప్పుడు అది సుబాహుతత్వం అండి. ఆ సుబాహుతత్వాన్ని కూడా హతమారుస్తాడు మనలో రాముడు, సాయిరాముడు. హతమారించిన తర్వాత ఇంకేం మిగులుతుందండి, అహంకారం ఒకటి ఉంటుంది, ఏమిటంటే నేను చేస్తున్నాను అని. దీన్ని ఇప్పుడే స్వామి ఏమి చేయకుండా మొట్టికాయలు వేస్తారండి. మొట్టికాయలు వేసి ఒరే నువ్వు కాదు చేసేది, నీ ద్వారా చేస్తున్నది నేను అన్న ఒక చక్కని గుణపాఠం నేర్పి దాన్ని పక్కన పెడతాడు అహంకారాన్ని స్వామి. మరి ఎందుకంటే అహంకారం లేని జీవుడు లేడు అని చెప్పారండి స్వామి మనకి. ఎవరో కొంతమంది, చాలా అతి తక్కువ మంది వాళ్ళు జీవన్ముక్తులు తప్ప అహంకారం లేని వారు ఉండరు అని. అహంకారం జీవన్ముక్తులు కూడా వారు తెలిసి తెలిసి అహంకారం పెట్టుకుంటారు. ఎందుకంటే ఓ రమణ మహర్షి అని పిలిస్తే మన వైపు చూడడానికి ఆయనకి నేను రమణుణ్ణి అని అనుకునే ఒక అహంకారం ఉండాలని. కాబట్టి చాలా స్కెలిటల్ గా ఒక అహంకారం పెట్టుకుంటారు వారు. ఆ విధంగా అహంకారం చివరి వరకు పోదు మనలో మామూలుగా. అయితే అహంకారాన్ని మాత్రం మారీచుణ్ణి ఒక దెబ్బతో, ఒక రామబాణంతో సప్త సముద్రాలు దాటి ఎట్లా కొట్టాడో ఆ విధంగా, దాంతో వాడు దెబ్బతో ఆ రాక్షసుడు తామసంగులగా రాక్షసుడు వాడు మొత్తం మారిపోయి వాడు సత్వగుణ సంపన్నుడు అయిపోయి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడండి. అంటే ఏమైంది, మన సేవల్లోకి వెళ్లిన తర్వాత స్వామి ఏ విధంగా మనకి ముట్టుకాయలు కొడతారంటే, మనమేమి మన అహంకారం ఎక్కడికి పోదు గాని ఆ అహంకారం సత్వగుణ రూపం తీసుకుని అది మనలో ఉదయించినా, ఒకవేళ నేను పనిచేస్తున్నాను అని అనిపించినా అది వెంటనే కూడా స్వామికి సమర్పణ చేయడం అనేది కొంత నేర్చుకుంటాం మనం. అది స్వామి చేసే గొప్ప మహిమ మనలో. ఇక ముందరికి వెళ్తామండి. ఇటువంటి ఒక స్థితి వచ్చిన తర్వాత మనము ముందరికి కదిలి వెళ్లిపోతూ స్వామిని ఇంకా గాఢంగా ఒక నెక్స్ట్ స్టెప్ కి స్వామి తీసుకెళ్తారు. అది ఏంటంటే స్వామిని ప్రేమించడం అండి. సాధనలో అతి ముఖ్యమైన ఒక స్టెప్ ఏమిటి అంటే స్వామిని ప్రేమించగలగడం, గాఢంగా ప్రేమించగలగడం. ఇదే సీతా స్వయంవరం, బ్రహ్మ జ్ఞానాన్ని ప్రేమించగలగడం. అయితే దానికి వెళ్లే మార్గ మధ్యలో ఏమవుతుందంటే మనకి ఎన్నాళ్లగానో మనలో మన హృదయం కొంచెం పాషాణంగా ఉండిపోయిందండి. ఆ పాషాణంగా ఉన్న హృదయాన్ని స్వామి పాదస్పర్శ వల్ల స్వామి ఆ అహల్య శాప విమోచన చేసినట్టు మనకి భక్తి పార్వశ్యం కలిగిస్తారు. చూడండి, స్వామి యొక్క లీలలు వింటూ డివోటీస్ కి స్వామి కథలు వింటూ మనం పులకించడం గనక నేర్చుకోకపోతే, మనకి కళ్ళలోంచి నీళ్లు రాకపోతే, స్వామి ఏ విధంగా మన పైన అనుగ్రహం కలిగిస్తున్నారు అనే గ్రాటిట్యూడ్ లోంచి మనకి కంటి నుంచి నీళ్లు రావడం జరగకపోతే మన హృదయాలు ఇంకా పాషణంగా ఉండదు, కరుణ మనలో ప్రసరించట్లేదు. ఆ కరుణ లేకుండా సీతా స్వయంవరం కాదు, ఆల్య శాప విమోచనం కాకుండా, అంటే పాషాణం లాంటి హృదయం అది మారితే తప్ప సీతా స్వయంవరం కావడానికి వీల్లేదు. కాబట్టి అది చేసి స్వామి అక్కడ సీతా స్వయంవరం అంటే స్వామి ప్రేమని మనకి ప్రసాదిస్తారు. కానీ అక్కడ కూడా ఒక చిన్న పరీక్ష పెడతారు, శివధనుస్సు భంగం చేయించడం అంటే నీ అహంకారం. అప్పుడు ఏమంటారంటే అండి, మనం మొట్ట డైరెక్ట్ గా ఇప్పుడు మనం స్వామి గురించి తప్పిస్తున్నా స్వామి మన వైపు చూసినట్టు కనబడరు, మనం ఈ సేవ చేసుకుంటున్నా కూడా స్వామి మనకేం కనికరించినట్టు కనబడరు, మనం అనుకున్న ప్రార్థనలు ఆ విధంగా పక్కన ఉంటాయి కానీ స్వామి మన వైపు చూస్తున్నట్టు లేరు. కానీ వేరే వేరే వారి ఇంట్లో ఇక్కడ విభూతి వచ్చింది, లేకపోతే ఇంకోటి ఈ విధంగా అందరినీ అన్ని న్యూస్లు రావచ్చు మీకు. ఈ విధంగా మీ అహంకారాన్ని మళ్లీ ఒకసారి ఊపి టెస్ట్ చేస్తారు, స్వామి ఏ విధంగా ఉంది, నువ్వు ఒక మామూలు సామాన్య సాధకుల్లా అనుకుంటున్నావా, ఒక డివోటీలా అనుకుంటున్నావా, నువ్వు ఒకవేళ కనుక నేను నీ వైపు చూడకపోతే కనికరం చూపెట్టకపోతే నువ్వు పారిపోయేట్టున్నావా, అటువంటి వాళ్ళు నాకు వద్దు, నా ప్రేమ నేను ఇవ్వాలి అంటే గనక నాకు శివధనుస్సు అన్న అహంకారాన్ని తుంచిన వాళ్ళు కావాలి నాకు అని స్వామి చెప్తారండి. అందువల్ల ఎవరైతే అదృష్టవంతులు అది ఆ నిలబడగలుగుతారో స్వామి పరీక్షకి, ఎంతో మంది నిలబడ్డారు మహానుభావులు, నిలబడగలిగిన వాళ్ళు వాళ్ళకి స్వామి తన ప్రేమ సంపూర్ణంగా ఇచ్చేస్తారు. ఇచ్చేసరికి సీత పరిణయం అవుతుంది. ఇక సీత పరిణయం అయిపోయిన తర్వాత తిరిగి వస్తుంటే ఏమవుతుందంటే అండి, డౌట్స్ అన్న వస్తాయండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే రావచ్చు, లేక కొత్త వాళ్ళు రావచ్చు, వాళ్ళు చెప్పచ్చు ఏమిటయ్యా ఈ స్వామి దీంట్లో పడి నువ్వు ఇట్లా కొట్టుకుంటున్నావు, ఈయన చూడు నువ్వు పోనీ షిరిడి బాబా అన్నావు అంటే బాగుంది, ఆయన ఏదో కాస్త అది, ఈ బాబా ఏంటి చూడు ఇట్లా ఇట్లా గారడీలు చేస్తూ ఉంటారు, ఈయన నమ్మద్దయ్యా బాబు అని. ఈ విధంగా రాముడు అంటే పరశురాముడు ఒక్కడే, ఇద్దరు రాములు ఉండడానికి వీళ్లేదు ఈ ప్రపంచంలో అని వచ్చాడండి పరశురాముడు. ఆ కోపము ఆ క్షత్రియులందరినీ ఆ విధంగా ఇటువంటి చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారండి. ఈ బాబాలందరూ మిగతా వాళ్ళని చూసి బాబాలందరూ కూడా అందరినీ మోసగిస్తున్నారు, వీరందరూ దొంగ బాబాలు, ఈ విధంగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అటువంటి వారందరూ కలిసి ఏం చేస్తారు, అవన్నీ విన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి మనకి చెప్పడానికి ప్రయత్నిస్తారు, మనం మంచిగా కోరుతారు పాపం వాళ్ళు, కాకపోతే మన దగ్గరికి వచ్చి చూడు నువ్వు ఈ విధంగా ఉండకూడదు అని వాళ్ళు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు అది మన అహంకారానికి ఇంకో దెబ్బ, అది వైష్ణవ శాపం లాంటిది. దాన్ని కూడా స్వీకరించి ఏ విధంగా వినయంగా స్వీకరించాలో ఆ స్వీకరించగలిగినప్పుడు ఆ టెస్ట్ కూడా స్వామి పాస్ చేస్తారు, పరశురాముడు కూడా మాయమైపోతాడు మన జీవితాల నుంచి, అప్పుడు రాముడు మాత్రమే మిగులుతాడు, అంటే సాయిరాముడు మాత్రమే మిగులుతాడు. ఆ టెస్ట్ కూడా పరీక్ష పాస్ అవ్వాలని సాధకులు పాస్ అయి ముందరికెళ్లిన తర్వాత ఇక ఇక్కడితో ఇంత దూరం వెళ్తుందండి బాలకాండ అనేది రామాయణంలో. ఇక్కడ వరకు వెళ్లిన తర్వాత ఇంకా అయోధ్యకాండ మొదలవుతుంది. అయోధ్యకాండ వచ్చేసరికి ఏంటంటే సీతా స్వయంవరం అయిపోయి వెళ్లిన తర్వాత అక్కడ కథ నాటకం మొదలవుతుంది. ఎందుకంటే పట్టాభిషేకం చేసేయాలని అనుకుంటారు కాబట్టి ఆ పట్టాభిషేక వార్త రాగానే ఇంకా రాముణ్ణి ఇక్కడ పట్టాభిషేకం చేసేస్తే గనక ఈ సాధకుడికి ఇంకా తర్వాత జీవితం ఏంది, ఇంకొక లేదా 60 or 70 ఏళ్ల సంవత్సరాల జీవితం ఉండొచ్చు, ఇంకా వారు చేయాల్సిన రోల్ ఉండొచ్చు, ఇంకా కొన్ని జన్మలు తీసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు, అదంతా స్వామికే తెలుసు. కాబట్టి స్వామి మీద ఏ విధంగా మనం అప్పుడు సంపూర్ణంగా లేవండి, అసంపూర్ణంగా ఉన్నాము, ఏదో కొంత తెలుసుకున్నాము, స్వామి అంటే కొంత ప్రేమ కలిగింది, కానీ మనలో ఎప్పటించో వస్తున్న వాసనలుగా నిండి ఉన్న కొన్ని దుర్గుణాలు వృత్తులు ఇవన్నీ కూడా పోలేదు, అవి పోకుండా మనకి స్వామితో ఐక్యం కలగదు. అందువల్ల ఇంకా స్వామి గనక హృదయంలోనే ఉండిపోతే ఏ విధంగా పవిత్రం అవుతుంది ఈ శరీరం మొత్తము, ఈ సిస్టమ్ మొత్తము, మన జీవితం మొత్తము. అందువల్ల స్వామి ఏం చేస్తారంటే అయోధ్యలో తాను ఉండడు అని చెప్తారండి. తాను ఉండకుండా మన మస్తిష్కం నుంచి నటసిక పర్యంతం అంటారండి అంతా కూడా చెరిస్తారాయన. ఆ చెరించడమే ఇంకా మిగతా కథ అండి, అక్కడి నుంచి బయలుదేరతారాయన. అయితే దీనికి ఏదో ఒక నిమిత్తం ఉండాలి, నిమిత్తం లేకుండా వెళ్ళడానికి లేదు. అందువల్ల ఏమిటా నిమిత్తం, మందర అంటే మనస్సంది. అంటే ఈ స్థితికి వచ్చిన తర్వాత సాధకుడు స్వామి నా ఇష్టదైవము, నా దైవము, నన్ను రోజు నడిపిస్తున్న వారు, నా హృదయవాసి స్వామి అని తెలుసుకున్నప్పటికీ కూడా మనలో ఎక్కడో అక్కడ మనస్సు కాస్త వ్యతిరేకించడం మొదలు పెడుతుందండి. ఇంకా వ్యతిరేకించి ఆ మనస్సు ఏమంటుందంటే ఒక రజోగుణాన్ని మనలో ప్రకోపింపజేస్తుంది, మందర కైకని ప్రకోపింపజేస్తుంది. ఎందుకంటే రజోగుణం, ఆ రజోగుణం అంటే సో ఎక్కడ కాన్ఫ్లిక్ట్స్ రావడం మొదలు పెడతాయి మనకి. ఆ కొత్త కొత్త ఒక్కొక్కరికి ఒక విధంగా రావచ్చండి, రజోగుణ సంబంధమైన కాన్ఫ్లిక్ట్స్ వస్తాయన్నమాట. ఆ కాన్ఫ్లిక్ట్స్ ఉద్యోగానికి, లేకపోతే మనకున్న భక్తికి కావచ్చు, లేకపోతే మన ఫ్యామిలీకి, మనకి మిగతా రిలేషన్షిప్స్ కి దీనికి కావచ్చు. ఈ విధంగా ఏవో ఒక కాన్ఫ్లిక్ట్స్ రావడం అంటే పరీక్షలు స్టార్ట్ అన్నమాట. పరీక్షల మెట్టు స్టార్ట్, అయోధ్య కాండ స్టార్ట్ అయింది అంటే పరీక్షల మెట్టు స్టార్ట్ అయింది అని అర్థం. ఆ పరీక్షల మెట్టు స్టార్ట్ అయ్యేసరికి ఇంకా మనస్సు గొడవ చేసినప్పుడు ఆ మనస్సుని స్వామి సంకల్పింపజేస్తారండి, రాముడే ఆ మందరిని ప్రకోపింపజేస్తాడు. ఇంకా దాంతో ఈ రాముడు బయటకు వస్తాడంటే హృదయంలో రాముడు పోయేసరికి కాస్త ఇబ్బంది అవుతుందండి మనకి. అంటే కొన్నాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, మహానుభావులు కూడా స్వామి దగ్గరికి వెళ్లి మళ్లీ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన వాళ్ళు ఉన్నారండి. స్వామి సంపూర్ణంగా ఇన్ని మహిమలు చూసి, ఇంత స్వామి చూసిన తర్వాత స్వామి మీద డౌట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎంత డీప్ గా వెళ్ళాలనుకున్నప్పుడు అట్లా స్వామి మీద డౌట్స్ వస్తాయి. నమ్మడానికి ఆ మానవ రూపంలో మనం ఎదుర్కొనే ఉన్నప్పుడు నమ్మలేము. ఆయన ఇలా మాట్లాడతారు, లేకపోతే ఆయన ఇట్లా చెప్పారు, ఆయన చెప్పింది మర్చిపోయారు, లేకపోతే తప్పుగా చెప్తున్నారు, ఇలా ఎన్నెన్నో భావాలు, ఆయన చెప్పినప్పుడు కాలేదు, ఇలా ఎన్నెన్నో భావాలు మన మనస్సు మందరండి. ఈ మందర ఏంటంటే ఇన్ని భావాలు క్రియేట్ చేసి ఈయన అట్లా లేరు, ఆ రాముడైతే ఈ విధంగా చెప్పాడు, రాముడు ఇట్లా ఉంటాడు, ఈయన అట్లా లేడు, ఇలా ఎన్నో మనం ఎదుర్కొండ వచ్చింది. ఒక రాముడిని, ఒక కృష్ణుడు ఉన్న సమయంలో అండి, ఒక దుర్యోధనుడు దుష్ట చతుష్టయం వీళ్ళు ఎవరు నమ్మలేదండి కృష్ణుడు. వాళ్ళందరూ తిట్టిపోశారు కృష్ణుని, పైగా పాండవులు నమ్మారు. నమ్మిన వారితో స్వామి ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు, నమ్మని వారు అధోగతి పాలయ్యారు. ఆ విధంగానే జరిగింది, అందరూ సమానమే ఆయనకి, కానీ విశ్వసించిన వారికి అది ఫలితం వచ్చింది. అదేవిధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మనం కౌరవుల పక్షం వెళ్తామా పాండవుల పక్షం వెళ్తామా అని స్వామి చూస్తారు కొందరు తీసి. ఆ సమయంలో ఆయన బయటకు వెళ్ళినప్పుడు మనం మంచి కోసమే వెళ్తున్నారని మనం గమనించాలి అంతే అండి. హృదయంలోంచి స్వామి వెళ్లారు అంటే మనం వదిలేస్తున్నారు అని అర్థం కాదు. మనలో ఏ కారణాల వల్ల ఈ డౌట్స్ వస్తున్నాయో, ఏ కారణాల వల్ల విశ్వాసం పోతుందో, ఆ రీజన్స్ ని, ఆ కారణాలను తీసేయడానికే స్వామి వచ్చారండి. ముఖ్యంగా ఏమిటి కారణాలు? దుర్గుణాలు, దుశ్చింతలు మన లంక అన్న సూక్ష్మ శరీరంలో చాలా పాతుకుపోయి ఉన్నాయండి లోపల. క్రోధము, హర్షడ్ వర్గాలు, క్రోధము, కామము, మోహము, ఇవన్నీ పాతుకుపోయి ఉండడం వల్ల రోజు దైనందిక జీవితంలో ఇవి వచ్చినప్పుడు అవి ఇంటర్ఫియర్ అయ్యి మన భక్తికి విశ్వాసానికి అది చెదిరిపోతూ ఉంటుంది, డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి అది నిశ్చలంగా నిలవాలంటే స్వామి మాత్రము అక్కడ ఉండి మన మనస్సుతో మనం చేసే పని కాదు, మన మనస్సును సంస్కరించాలి స్వామి. అందువల్ల ఆయన బయటకు వస్తారు, అయోధ్య నుంచి బయటకు వస్తారు, హృదయం నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చి ఇంకా ఆయన అరణ్యవాసం మొదలు పెడతారు. అరణ్యవాసం అంటే, అరణ్యం అంటే మనస్సే అండి, మనస్సులోకి ఆయన వస్తారు. మనస్సులోకి వచ్చి ఇంకా చూస్తూ ఉంటారు మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే శిష్ట రక్షణ, మునులు, మహర్షులు, అటువంటివన్నీ ఆయన కాపాడతారు, వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇస్తారు, వాళ్ళకి బలం ఇస్తారు. ఇక దుష్టులు ఎవరైతే ఉంటారో, రాక్షసులు ఉంటారో, ఒక్కొక్కళ్ళని పట్టుకుని వాళ్ళని సంహరించడం మొదలు పెడతారు. ఎవరెవరు వస్తారండి అక్కడ అటువంటి వారో, మొట్టమొదట అవి చేయడానికి ఆయన సంకల్పించడానికి, అంటే దీని ముందర ఒక విషయం జరిగిందండి, అది ముఖ్యంగా చెప్పుకోవాలి మనం. మనలో స్వామి వెళ్లిపోయిన తర్వాత, స్వామి హృదయం వీడి మనలో సంస్కరణ మొదలు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ వెళ్లిపోవడం గురించి అన్ని రిలీజియన్స్ లో రాశారండి. మిల్టన్ గారు ఒక గొప్ప కవి, ఇంగ్లీష్ కవి, ఆయన పారడైజ్ లాస్ట్ పారడైజ్ రీగెయిన్డ్ అని ఒక రాశారు. పారడైజ్ లాస్ట్ పారడైజ్ రీగెయిన్డ్ బైబుల్లో ఉన్న కథలు, ఆ కథల గురించి ఆయన రాశారు. అంటే ఏంటంటే అండి, హృదయంలో ఉన్న రాముడు వెళ్లిపోవడమే పారడైజ్ లాస్ట్, ఆయన మొత్తము అంతా సంస్కరించేసి మళ్లీ తిరిగి లోపలికి రావడం పారడైజ్ రీగెయిన్. ఇదే ఎక్కడ చూస్తే, క్రిస్టియానిటీలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఇవే కథలు ఉంటాయి. కాబట్టి ఈ కథలని మనము అట్లాగే ద లాస్ట్ టెంప్టేషన్ అంటారు జీసస్ క్రైస్ట్ కి. ఆయనకి ఆ డెజర్ట్ లోకి వెళ్ళి 42 డేస్ ఏదో చేయాలి, ఇట్లాంటివన్నీ ఏవైతే కథలు చెప్తారో ఇవన్నీ కూడా ఒక ఫైట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో జీవితంలో, ఆ ఫైట్ ని ఏ విధంగా ఫేస్ చేయాలి అని తప్పదు. అంటే అప్పుడు అక్కడ మనతో పాటు గాడ్ డిడ్ యూ ఫర్సేక్ మీ అని అడుగుతాడండి జీసస్ క్రైస్ట్ ఆయన సిలువ మీద పెట్టినప్పుడు, నన్ను వదిలేసావా అని అడిగేట ఆయన. అంటే అటువంటి డౌట్ వస్తుంది పర్ఫెక్ట్ మ్యాన్ కి కూడా, అంత కష్టంగా ఉంటుంది అది. అయితే బయలుదేరిన రాముడు మొట్టమొదట ఏం చేస్తాడంటే అండి, భరతుడు అంటే మనలో ఉన్న భక్తితత్వం, ఆ భక్తితత్వము వెళ్లేసరికి చాలా బాధపడుతుందండి, ఏడుస్తుందండి. నువ్వు వెళ్లొద్దు అంటే నేను కంప్లీట్ గా వెళ్ళట్లేదు అని ఆయన పాదాలు మనకి, అంటే పాదరక్షలండి, పాదాలు మనకి ఆయన అప్పజెప్తారండి. అంటే గుర్తు అనమాట, ఏదో ఒక గుర్తిస్తారు మనకి, ఏదో గుర్తిచ్చారు, ఒక రింగో, ఒక చైనో, ఏవో స్వామి ఇస్తారు. ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే అండి, నేను నీ హృదయం దాటి వెళ్లినప్పుడు నీకు ఇది అవసరం ఉంటుంది, నన్ను చూసుకోవడానికి, నాతో మళ్ళీ కనెక్ట్ కావడానికి, నేనున్నాను అని తెలుసుకోవడానికి నిజంగా. లేకపోతే నువ్వు నేను లేనేమో అనుకుని నువ్వు చాలా కంగారు పడిపోతావు, నువ్వు కన్ఫ్యూజన్ లోకి వచ్చేస్తావు అని స్వామి తన భక్తుడికి పర్సనల్ గా చేసే ఫేవర్ అనమాట అది. అవి చేస్తారు. అటువంటి ఆ విధంగా భర్తలకు పాదుకలు ఇచ్చారు ఆయన, మనందరికీ ఏదో ఒకటి ఇచ్చారు స్వామి. ఆ విధంగా వాటిని తీసుకుని మనం హృదయంలో జాగ్రత్తగా పెట్టుకుని మనం భక్తిభావంతో ఏ విధంగా ఉండాలండి, స్వామి తిరిగి వచ్చేంత వరకు ఆయన కార్యం ఆయన చేసుకుని తిరిగి వచ్చేంత వరకు భర్తలాగా ఉండాలంటే ఒకటే చింతన, అనన్యాశ్చింతయంతోమ యజనా పర్యుపాసతే. మన మిగతా వాటికి మళ్లీ ఒకవేళ రాజరికంలోకి వస్తే, రాజసిక తత్వం అని చూపెడుతూ ఉంటే ఎక్కడ తాను రాజునంతను గుర్తొస్తుందో అని, రాముడు ఏ విధంగా ఉన్నాడో రాముడిలాగానే తాను ఉండడానికి ప్రయత్నించాడండి ఆయన. ఆయన చెప్పిన మాట ఆ విధంగా పాటించాడు భరతుడు. అంటే భక్తుల్లాగా అట్లా ఉండమంటున్నారు స్వామి. సో స్వామి మనలో ఈ సాధనంత చేయిస్తున్నప్పుడు మనకు ఉండవలసిన తత్వం ఏంటండి, ఆయన చెప్పిన మాట వినడం అంతే. ఆయన చెప్పిన మాట వింటూ ఉండాలి. మనకి ఎట్లా చెప్తూ ఉంటే ఆయన పలుకుతూ ఉంటారు అంతర్వాణిలాగా. ఇంకా రాక్షస సంహారం మొదలవుతుంది. రాక్షస సంహారం మొదలవడానికి సరే మొట్టమొదట ఎవరో ఒక రెండు మూడు రాక్షసులు వస్తారు, కానీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆ శూర్పణఖ వస్తుందండి. అంటే మనలో ఉన్న ఒక దుర్గుణం ఏది మొట్టమొదట వస్తుందంటే చుప్పనాతి శూర్పణఖ అంటారు. ఈ చుప్పనాతి అంటే దానికి వేరే వాళ్ల ప్రాపర్టీ, దానికి కవర్ వేరే వాళ్ల. ఇప్పుడు సీతమ్మకి భర్త రాముడు, అందుకని రాముడు తనకు కావాలి. ఏది చూస్తే అది నాకు కావాలి. లోభము, ఇది కామము. ఈ కామము అనేది స్వామి చెప్పారు ముఖ్యంగా ఇద్దరి వల్ల రామాయణం జరిగింది. మందర క్రోధము శూర్పణక కామము అని చెప్పారు మనకి. అది మొదట్లో మనం చెప్పుకున్నాం. ఈ కామం వచ్చిందండి, అన్నిటికీ మొదట కామమే వస్తుంది మొట్టమొదట. ఈ కామము వచ్చేసరికి స్వామి చెప్పారు కదండి రెండో అధ్యాయంలో భగవద్గీతలో, జాయతో విషయాన్ పుంస సంగస్తేషుపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. ఎక్కడైతే కామం వస్తుందో దాని వెంటనే క్రోధం రావాలండి. అందుకని ఒక్క కామం వచ్చింది శూర్పణక, ఆ శూర్పణకి ఇంకా తన వెంట కరదూషణాదుని పట్టుకొచ్చింది, వాళ్ళని చంపించింది. రావణాసుని కుంభకర్ణుడిని పట్టుకొచ్చింది, వాళ్ళని చంపించింది. ఎంత ఎంత పని చేసింది చూడండి ఆ కామం. వంశం మొత్తము రావణాసుడి వంశం మొత్తం నాశనం అవడానికి కారణం ఎవరండి? కామమే. మంచిదే ఒక విధంగా. అందుకని కామం కూడా రాముడి పరంగా అండి, అధ్యాత్మ పరంగా చూసుకుంటే రాముడితో అది రాముడు కావాలని కోరుకుందండి, అందువల్ల అది మంచి కామం అని చెప్పుకోవాలి. ఇక్కడ ఎవరిని కోరుకుంది? రాముడు కావాలని కోరుకుందండి. వారి వీరిని కాదు, రాముని కావాలని కోరుకుంది. ఆ విధంగానే రాశారు మనం గమనించాం. కాబట్టి కామం గనక అటువంటి శూర్పణక వల్ల మనకి కథ మొదలైందండి. అది కరదూషణాదులు. కరుడంటే ఏమనుకున్నామండి మనం? గాడిదే. గాడిదే అంటే నేను చేస్తున్నాను అంటే బరువంతా నేనే మోస్తున్నాను, ఈ పనులన్నీ నేనే చేసేస్తున్నాను, నేను ఈ రామాయణం చెప్పేశాను, నేను ఈ సేవ చేసేస్తున్నాను, నేను ఈ భజన ఇంత చక్కగా పాడాను, ఇవన్నీ భావాలుంటాయి చూడండి. ఇది కరం, ఇది గాడిద బరువు. మనము కాదు చేసేది, అది స్వామి చేస్తున్నారు అని తెలుసుకుంటే గనక మనంతా హాలో. యూఆర్ జీరో. హీఈస్ ద ఓన్లీ హీరో. హీ అంటే ఇక్కడ స్వామి అని 5 feet 3 inches ఫామ్ చూసుకోకూడదండి. సర్వత్రా నిండి ఉన్న తత్వము ఏదైతే ఉందో, విశ్వం విష్ణు వశత్కారం, దట్ ఈస్ ద ఓన్లీ హీరో. దట్ ఈస్ ద ఓన్లీ హీరో. దట్ ఈస్ స్వామి. అదే హీరో. మిగతా అందరూ స్వామి ఒక బాడీ లాగా అనుకుంటే మనం ఒక బాడీ అంటాం మనం. కాబట్టి అక్కడ ఆయన చేయడం ఏమిటి, నేనే చేస్తున్నా కదా అంటావు. ఇది ద్వైతం అండి. ద్వైతంలో ఇది పనికిరాదు. కర్తృత్వం ఉంది, మనం ఒప్పుకోవాల్సి వస్తుంది అక్కడ. ఎందుకంటే నేనేమన్నా చెడు పని చేసి నేను చేయలేదు, అదంతా స్వామి చేశారని చెప్పగలేమో చెప్పలేము. అద్వైతం. అద్వైతంలో ఉంటే అసలు చెడు చేయనే చేయము మనము, చెడు జరగదు మన ద్వారా. కాబట్టి అద్వైత పరంగా స్వామి చెప్తున్నారు అక్కడ. కరుడు అంటే గాడిద లాంటి వాడు, నేను చేస్తున్నాను అనుకునే కర్తృత్వ భావము. దూషణుడు అంటే వేరే వాళ్ళు చేస్తున్నారు అనుకుని వాళ్ళని దూషిస్తూ ఉన్నారు. ఇది చూడండి, ఇది ఎంత బాగుంది అంటే రెండు. ఆ 14,000 మంది వీరు వెనకాల ఉన్నారండి. ఇన్ని ఆలోచనలు, 14,000 మంది ఆలోచనలు, రెండు మెయిన్ లీడర్స్ ఆలోచనలు. ఎవరండి వాళ్ళు ముగ్గురు? వాళ్ళిద్దరు కరుడు దూషణుడు. నేను చేస్తున్నాను, వేరే వాళ్ళు చేస్తున్నారు. నేను చేస్తున్నాను, వేరే వాళ్ళు చేస్తున్నారు. రోజు మన వచ్చి చంపుతున్న విషయాలు ఈ రెండు. ఈ రెండింటిని రాముడు సంహరిస్తాడు. ముందట కర్తృత్వం పోతుంది. వేరే వాళ్ళు చేయట్లేదు, నేను చేయట్లేదు అని భావించాలి తండ్రి మనం చేసే పని మొత్తంలోనూ. ఆ విధంగా భావించిన ఒకటి అలవాటు చేస్తారు స్వామి సాధనలో. ఇంకా ముందరికి వెళ్లేసరికి ఏమవుతుందండి? శూర్పణఖ వెళ్లి రావణాసుడితో చెప్తుంది ఆ క్రోధం, ఆ లోపల సూక్ష్మ దేహంలో ఉన్న క్రోధము. లంకలో ఉన్నవాడు వాడు లేస్తాడు, వాడు పాను పన్నుతాడు. ఇంకా వాడు ఎంత పన్నాగం పన్నుతే అంత తొందరగా మనం స్వామి దగ్గరికి వెళ్తాము. మన కథ అయిపోతుందని మనం భావించాలండి. అది ఆనందకరమైన విషయం. వాడు పన్నాగం పన్న మారిచుని పట్టుకొస్తాడు. ఎందుకంటే అహంకారం రావాలండి. ఈ క్రోధం ఫలించాలి అంటే అహంకారం. అహంకారం లేని వాళ్ళకి క్రోధం రాదు, రావడానికి వీల్లేదు. ఈ కామానికి క్రోధానికి మధ్యలో అది ఫలించాలి క్రోధం అంటే, ఆ క్రోధం కాస్త మనలో కాస్త అలజడి రేపాలి అంటే అహంకారం కావాలండి. అందుకని మారిచుడి వెళ్ళి కలిశాడు. అహంకారం మారిచుడు ఎందుకండి? ఏ రూపంలో ధరిస్తాడు? ఇది చూడండి. ఈ అహంకారం అంటే ఇప్పుడు మనం నేను స్వామి అన్నారు. నేను 96లో స్వామి జన్మదానానికి డిస్కోర్స్ ఇస్తూ స్వామి అన్న ఒక మాట ఏంటంటే అండి, ఒక పిల్లి, ఒక నల్లి, ఒక బల్లి, అన్ని మానవుడు ప్రతి అందరూ కూడా నేను అని అనుకుంటారు. నేను అనే దానికి అది సర్వనామము. దానికి నేను అన్నదానికి దేహం కాదు, ఏమీ కాదు, నేను అన్న స్ఫురణ అందరిలో ఉంటుంది. అయితే నేను శివకుమార్, నేను ప్రభాకర్, నేను ఫలానా ఫలానా అనుకునేసరికి ఒక రకమైన మాయ అహంకారం ఒక రూపు మారింది. నేను శివకుమార్ ఒక మేనేజర్ ని అనుకోగానే మూడో రూపం వచ్చిందండి. శివకుమార్ నేను పోయింది, శివకుమార్ పోయింది, మేనేజర్ అన్న రూపం వచ్చింది. నేను శివకుమార్ మేనేజర్ ని, గొప్ప మేనేజర్ ని అనుకోగానే ఇంకొక రూపం వచ్చింది. ఇలా రూపాలు మార్చేసి మారీచుడులాగా మనము తెగ హడావిడి పడిపోతాం, అలా అలజడి పడుతున్నాం. అటువంటి మారీచుడు అహంకారం వాణ్ణి పట్టుకొచ్చాడండి, మాయాది. ఆ మారీచుడు ఏం చేశాడు, ఎక్కడ బంగారు లేడి ఉండదండి ప్రపంచంలో, సృష్టిలో బంగారు లేడిగా వచ్చాడు. అయితే స్వామి ఏం చేస్తారండి, స్వామి ఆ బంగారు లేడిని కూడా పట్టడానికి కామం వెంట వెళ్లాడు. సీతమ్మ కాముణ్ణి కోరుకుంది ఇక్కడ నాటకం జరగాలని. ఎందుకంటే ఒక శాంపుల్ క్రియేట్ చేయకపోతే, ఏదో ఒక ఎర చూపెట్టకపోతే ఆ రావణాసుడు ఎట్లా పడతాడండి. ఆ లోపల లంకలో దాక్కున్నాడు వాడు. ఆ లంకలో దాక్కున్న రావణాసుని మొట్టమొదట ఎర శూర్పణఖ. శూర్పణఖ ముక్కు చెవులు కోయడం వల్ల రామలక్ష్మణులు రావణాసుని అక్కడి నుంచి కదిపారు. వాడు వచ్చాడు ఇంతవరకు. ఇప్పుడు ఇంకొక ఎర ఏమిటి, ఈ బంగారు లేడి వెంట రాముడు వెళ్లిపోయినట్టు గమనిస్తే గనక అప్పుడు ఇంకా వాడు బ్రహ్మజ్ఞానాన్ని తీసేసుకోవచ్చు అని వాడు ఏదో తప్పు చేస్తాడు అక్కడ. అందుకని రావణాసుని బయటికి లాగి చంపాలి, సంహారం. అందువల్ల ఈ విధంగా రాముడు నాటకం ఆడాడండి. మనలో చేస్తున్నారు, అందరిలో నాటకం చేస్తారు అట్లా ఆ విధంగా. అందువల్ల కొంత మనం కూడా ఏదో కొన్నిటి వెంట వెళ్ళినట్టు ఉంటుంది. కానీ చింతన గనక రాముడి మీద ఉంటే ప్రాబ్లం ఎప్పుడూ లేదండి. రావణాసుడు ప్రకోపిస్తాడు, అందులో క్రోధం వస్తూ ఉంటుంది వారి మీద, వీరి మీద. పర్టికులర్లీ సాధన చేస్తున్న వారికి ఇదేంటికి ఇట్లా చేయట్లేదు, ఎందుకు అందరూ సరిగ్గా ఉండట్లేదు, స్వామి చెప్పినందుకు ఎట్లా ఎందుకు ఉండట్లేదు, నా విషయం ఎందుకు అందరూ అర్థం చేసుకోట్లేదు, ఇక ఆగ్రహం వస్తూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందండి కోపం? ధర్మబద్ధమైన కోపం అని కాదండి. కోపం ఏమిటి అంటే రావణాసుడు విజృంభిస్తున్నాడు. ఎప్పుడు సాధన మొదలు పెట్టామో అప్పుడు లోపల రావణాసుడు తిరగదంటున్నాడు, వాడు విజృంభిస్తున్నాడు, తిరగబడుతున్నాడు. జీవిపైన తిరగబడి నువ్వు నా ఆర్డర్లు అయ్యి మొదటి నుంచి గుండైజం అండి రావణాసుడికి. ఆ రోజు దశరథుడిని చేయడం ట్రై చేశాడు, తర్వాత రాముడి వెంట కూడా పడ్డాడు. అంటే ఏమిటి రావణాసుడి తత్వం ఏమిటి, జీవిని ఎట్లాగన్నా చేసి మెడలు వంచి లొంగదీయాలి జీవుణ్ణి అని భావిస్తాడు రావణాసుడు. అందులో లొంగదీయడానికి ప్రయత్నిస్తాడండి ఈ రావణాసుడు. అట్లా ప్రయత్నిస్తాడు, పెరుగుతూ ఉంటాడు వాడు. దశ కంటలు ఒక కంఠం తీసుకుంటే ఇంకో కంఠం వస్తూ ఉంటుంది. అందువల్ల సీతమ్మను ఎత్తుకుపోయింది, ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయినప్పుడు మనకి కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది చాలాసేపు, మనలో జ్ఞానం పోయినట్టు ఉంటుంది. ఇక్కడేమో రాముడు అయోధ్య నుంచి వెళ్ళిపోయాడు, కొంత రాక్షసంహారం జరుగుతుంది. కానీ అసలు విషయం వచ్చేసరికి లైఫ్ లో ఏదో నేను స్పిరిచువాలిటీ అనుకుని ఆధ్యాత్మికత అనుకుని లైఫ్ లోకి వచ్చాను, కానీ ఈ లైఫ్ దారిలోకి వచ్చాను కదా, ఏమన్నా ఉందా ఇక్కడ నిజంగా, నేను అటు ఇటు కాకుండా రెండూ కాని వాళ్లగా అవుతున్నానేమో, ఈ జీవితం అంతా వేస్టేమో అని అక్కడ భగవాన్ భగవాన్ అన్నా కూడా ఏమి రెస్పాన్స్ వచ్చినట్టు కనబడదు. ఆ భగవంతుడే హెల్ప్లెస్ గా ఉన్నట్టు కనబడుతుంది. ఆయన అడవులు వెంటబడి సీతా సీతా అని వెళ్తున్నాడు అని చూపెట్టడం అర్థం ఏంటంటే అండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫేజ్ దాటాల్సి వస్తుంది సాధకుడు. చాలా కన్ఫ్యూజన్ అయితే కొంత ఓపిక పడితే రెండు మూడు విషయాలు దీనికి ఉపయోగిస్తాయి. సేవ గనక జటాయువులాగా సేవ చేస్తూ ఉంటే, సేవ మానకుండా ఉంటే స్వామి బ్రోస్తాడు, మళ్లీ ఆ జటాయువు దగ్గరికి వచ్చి మోక్షం ఇస్తాడు. అందువల్ల జటాయువు చాలా గొప్ప జీవండి, తన జీవితం ఇచ్చేసింది. అప్పుడు ఎవరు కూడా సాధకులు అనుకున్న వాళ్ళు సేవని మానకూడదు, సేవ చేస్తూనే ఉండాలి. తర్వాత ముందరికి శబరి భక్తి మానకూడదు, ఆ భక్తి రాముడి కోసం నిరీక్షిస్తూ ఉంది. కావా రాముడు లేడు ప్రస్తుతానికి నన్ను స్వామి ఫీలింగ్ రావట్లేదు నాకు, ఇటువంటివన్నీ పెట్టుకుని మనం వదలకూడదండి, చేసే భక్తి మాత్రం చేస్తూ ఉండాలి హృదయంలో చెప్తున్నారు. సో సేవ జటాయువు భక్తి వీరిద్దరూ ఆ కాండ ఆ దీంట్లో వచ్చేస్తారండి. అయిపోయిన తర్వాత ఇంకా ముందరికి వెళ్తే మీకు హెల్ప్ వస్తుంది అని శబరి చెప్పిన తర్వాత కిష్కింద కాండలోకి వస్తామండి. కిష్కింద కాండలో ఇక హనుమంతుడు అంటే అప్పటికి బుద్ధి, చక్కని బుద్ధి. బుద్ధి అంటే మనస్సు బుద్ధి రెండు ఒకటే అండి. అయితే ఏది సంస్కరింపబడిందో అది బుద్ధి మనస్సు పార్ట్, ఏది సంస్కరింపబడలేదో దాన్ని మనస్సు అంటారు. మనస్సు అంటే సంస్కరింపని బుద్ధి, బుద్ధి అంటే సంస్కరింపబడిన మనస్సు అని చెప్పుకోవాలి. అందరూ వానరులే, వానరులందరూ మంకీసే, మంకీ మైండ్ అని స్వామి అంటారు. మనందరికీ ఉన్నది మంకీ మైండ్, ఒకటే మనస్సు. అయితే హనుమంతుడు కూడా వానరుడే, కాని ఆయన నిశ్చలత గల మానవుడు, వానరుడు అంటే అది బుద్ధి. మనం అనుకున్నాం కదండి ప్రతి మనస్సే బుద్ధి అని. హనుమంతుడు కూడా వానరుడే, కానీ ఏ యోగి కూడా ఉండలేనటువంటి హైయెస్ట్ స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. అంటే కంప్లీట్ బుద్ధిగా సంస్కరించబడ్డాడు బుద్ధిమంతుడు హనుమంతుడు. ఆ బుద్ధి సేవకుళ్లాగా వచ్చిన తర్వాత ఇంకా రాముడికి స్ట్రెంగ్త్ అండి. మన ఆ రాముడికి స్ట్రెంగ్త్ తీసుకుని రెండు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారండి అక్కడ, ఆ ఇద్దరు బ్రదర్స్ ఏమిటి? వాళ్ళు ఒక వాలి, ఒక సుగ్రీవుడు. వాలి ఎంతో బలవంతుడైనా కూడా కామవాసనతో నిండి ఉన్నాడు. తన తమ్ముడి భార్యని తనకి తన భార్యగా చేస్తున్నాడు. తన బలం పైన ఎవడండి వాలి? ఇంద్రియాలు, మనలో ఉన్న ఇంద్రియాలు చాలా బలవత్తరమైనవి. అవి వాటి ఎదురుకుండా ఏమొచ్చినా కూడా సగం బలం వాటికి పోతుంది అంటే అర్థం ఏంటంటే దేన్నన్నా కూడా ఇట్లా టెంప్టేషన్ లో తీసుకొచ్చేస్తుంది ఇంద్రియం, ఏది చూసినా ఏం చేసినా కూడా. అందువల్ల ఇంద్రియాల బలము దానికి కూడా, ఇంద్రియాలు కూడా కానీ రాముడికి సహకరిస్తే చాలా గొప్ప పనే చేసేదండి. కాకపోతే కాముణ్ణి పట్టుకుంది. ఎందుకు? తన తమ్ముడి భార్యని కోరుకున్నాడు. అందువల్ల కాముడి వైపు వెళ్లాడు కాబట్టి ఆ పక్షానికి వెళ్లలేదు, ఇంద్రియాల్ని సపోర్ట్ చేయలేదు రాముడు. ఎవరిని సపోర్ట్ చేశాడు? వివేకాన్ని సపోర్ట్ చేశాడు. సుగ్రీవుడు అంటే వివేకం అండి. వివేకం అంటే నియంత్రణ కలిగిన వాడు. గ్రీవము అంటే గుర్రపు పగ్గాలు అని ఒక అర్థం వస్తుంది సంస్కృతంలో. గుర్రపు పగ్గాలు, ఆ గుర్రపు పగ్గాలు అంటే రెయిన్స్, రెయిన్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ రెయిన్స్ అంటే ఆ నియంత్రణ గలవాడు సుగ్రీవుడు. కొన్ని కొన్ని రామాయణాల్లో వాటిలో కొంతమంది రాసిన దాంట్లో ఈ సుగ్రీవుడికి ఆ నియంత్రణ లేక ఆయన రాజ్యం వచ్చిన తర్వాత తప్ప తాగట్ల పడున్నారని ఇట్లా సినిమాలో కూడా అంతా చూపెట్టారు. కండి అది తప్పండి, ఆ విధంగా చూపెట్టడం తప్పు. సుగ్రీవుడు చాలా నియంత్రణ కలవాడు. అందువల్లే రాముడి సక్కుడు అవగలిగాడు. మామూలు వాళ్ళు అవగలరా అండి? ఎవరు పడితే వాళ్ళు అవగలరా? సుగ్రీవుడు చాలా గొప్పవాడు, ఆయన రాముడి సక్కుడు అయ్యాడు. అయితే ఆయనకి వివేకం మొట్టమొదటి రోజుల్లో ఆయనకి వివేకము భయం వల్ల, ఈ ఇంద్రియాల భయం వల్ల చాలా మిణుకు మిణుకుమంటూ చిన్నగా ఉంది మనలో. అంటే ఎన్ని జన్మలుగా ఈ ఇంద్రియాలు మనతో, మనలో ఎంత బలిమి వచ్చిందంటే అండి, ఎంత బలవంతరంగా అయిపోయాయంటే మనలో ఉన్న వివేకానికి ఇలా చెయ్యాలి, ఆ భగవంతుడికి ఇది ఇష్టం ఉంటుంది అని తెలిసినా కూడా దాన్ని యాక్షన్లోకి పెట్టలేకపోతాం ఇంద్రియాల బలం వల్ల, భయం వల్ల. అదే తప్పించుకుని వాలి అంటే భయపడి సుగ్రీవుడు ఆ కొండపైన ఋష్యముఖం పైన కూర్చోవడం లాంటిది. అప్పుడు రాముడు వచ్చి పర్వాలేదు నేను నీతో ఉన్నాను అని బలమిచ్చిన తర్వాత ఇంకా వాలితో పోరాడి ఇంద్రియాలను జయిస్తా అంటండి మనము. అంటే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంటాం మనలో. అంటే పారి స్పిరిచువల్ ఆధ్యాత్మిక పార్ట్ లో స్వామి మనకి ఇంద్రియ నిగ్రహం ఇస్తారు, మెల్లిగా వైరాగ్యము ఇంద్రియ నిగ్రహం ఇస్తారు. కానీ దానికి ముందు బుద్ధి రావాలి మనలో. హనుమంతుడు అన్న బుద్ధి వచ్చిన తర్వాత, నిశ్చలత వచ్చిన తర్వాత ఇంద్రియ నిగ్రహం కూడా వస్తుంది. అప్పుడు సుగ్రీవుని ఇంద్రియ నిగ్రహాన్ని రాజు చేస్తారు. ఆ కొడుకుని అంగదుడు యువరాజు. అంగదుడు అంటే యదుగుడు ఇంద్రియ బలమే. వాళ్ళంత బలవంతుడు, అంగదుడు అంత బలవంతుడు, గొప్పవాడు. అయితే రాముడికి శరణన్నవాడు. ఈ ఇంద్రియాలు వాళ్ళకి అంగదుడికి తేడా ఏంటండి? కాముణ్ణి పట్టుకున్నవాడు వాలి అయితే అంతే బలవంతుడు, రాముణ్ణి పట్టుకున్నవాడు అంగదుడు. అందువల్ల అంగదుడు అంత గొప్పవాడు అయ్యాడు. అందువల్ల అంగదుడు కాల కర పెడితే రావణాసురుడు వీళ్ళెవరు కూడా కలపలేకపోయారు. అంత గొప్పవాడు. అంగము అంటే ఇంద్రియాలకి సంబంధించిన విషయమే అండి. అంగము అంగాల్లో ఉన్నదంతా ఇంద్రియాలు నడిపించేది. దశేంద్రియాలు అది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అంగదుడు అంటే ఆయనే. ఆ అంగదుడిని యువరాజు చేశాడు. చేసి ఇక సీతాన్వేషణ మొదలుపెట్టారు. సీతాన్వేషణ అంటే సత్యాన్వేషణ అండి. బ్రహ్మజ్ఞానము వెళ్ళింది. బ్రహ్మజ్ఞానం కొంత లేనట్టు నటించాడు ఆయన. మన ఆ బ్రహ్మజ్ఞానం అంటే ఏదో ఒక స్థితిలో సాధకుడు ఇంకా ఈ మార్గాలు ఒకటే కాకుండా, చేసే భజన సేవలే కాకుండా ఏదో ఇంకా ఉంది, బ్రహ్మజ్ఞానం సంపాదించాలి అని అన్వేషణ మొదలు పెట్టాలి. బుద్ధితో మొదలు పెట్టాలి. ఎవరు సాధించగలరండి? బుద్ధి మాత్రమే సాధించగలదు. ఎక్కడికి వెళ్ళాలి? సూక్ష్మంగా వెళ్ళాలి. అంటే మనలో బయట ఇంకా చేసే సాధనల కన్నా కూడా మన లోపల సాధన ఎక్కువ చేయాలి. మనము లోపల సాధన అంటే ప్రతి ఇంటరాక్షన్ లోనూ, ప్రతి నిమిషంలోనూ జీవితంలో మనలో ఏ విధంగా జరుగుతోంది, మనలో వస్తున్న ఆలోచనలు ఏమిటి, ఏ ప్రకోపాలు వస్తున్నాయి, ఏ రావణాసురుడు వస్తున్నాడు, ఏ ఇంద్రజిత్తు వస్తున్నాడు, ఎటువంటి ఈర్ష, ఎటువంటి కోపాలు మనలోంచి బయటకు వస్తున్నాయి గమనించుకుంటూ ఉండడమే సాధన అండి. అవేర్నెస్, కంప్లీట్ అవేర్నెస్, టోటల్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. ఆ అవేర్నెస్ తో మనం ఉన్నప్పుడు, లోపలికి చూస్తున్నప్పుడు అప్పుడు సీతాన్వేషణ మొదలైంది. అయితే అది ఎట్లా వెళ్తామండి లోపలికి? మన సూక్ష్మ దేహంలోకి ఎట్లా వెళ్తాం మనము? హనుమంతుడు బుద్ధి మాత్రం వెలగతుంది. ఇంకెవ్వరు వెళ్లలేరండి. ఇంకెవ్వరు ఇంద్రియాలు వెళ్లలేవు, ఇవి ఈ బలాలు ఇవేవి వెళ్లలేవు, మనస్సు వెళ్లలేదు, ఒక్క బుద్ధి మాత్రం వెళ్తుంది. బుద్ధితో మనం సాధించాలి. కాబట్టి ఇమోషన్ పెట్టుకోకుండా హనుమంతుడు వెళ్లినట్టు లంకకి మన లోపల జరుగుతున్న విషయాలు, లోపల మన సూక్ష్మదేహం నుంచి మనలో వృత్తులు బయటకు ఏవస్తున్నాయో ప్రతి ఇంటరాక్షన్ లోనూ, ఎందుకంటే ఇవన్నీ మన లోపల జరుగుతున్న విషయాలను మనం గమనించాలండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనం రామాయణం చేయడానికి. మనం వెళ్ళి ఏ సముద్రాలు దాటక్కర్లేదు ఇప్పుడు. ఆ గమనించుకోవాలి. వాటిని గమనిస్తూ ఉన్నప్పుడు ఆ బుద్ధి ఏం చూస్తుందంటే డెఫినెట్ గా సూక్ష్మదేహంలోకి వెళ్ళగలుగుతుంది ఆ బుద్ధి. వెళ్లి ఎందుకంటే సూక్ష్మంగా వెళ్ళిపోతుందండి. అది చిన్న రూపం లంకిని దాటుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏం చేస్తుందండి? ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయో ఈ వృత్తులకి, ఈర్ష, కోపము, క్రోధము, ఇక కామము, ఇవన్నీ అక్షడవర్గాలు ఉన్నాయి, వాటికి ఎక్కడికి ఇళ్లున్నాయో మన లోపల గూడు కట్టుకునే ఉన్నాయి కదండి, ఇళ్లు ఉన్నాయి కదండి వాటికి సూక్ష్మదేహంలో, వాటిని కాల్చేస్తాడు ఆయన, లంకా దహనం చేస్తాడు. బ్రహ్మజ్ఞాన దర్శనం అవుతుంది ఆయనకి, దర్శనం అయ్యి కాల్చేస్తాడండి. కాల్చేసి అందులో కూడా అందరూ చెడ్డవారు కాదండి, సూక్ష్మంగా మనకి ఎక్కడో ఒక విభీషణుడు లాంటి మహాతత్వం కూడా ఉంటుంది, వివేకం కూడా ఉంటుంది, మండోదర్ లాంటి మహాతత్వాలు కూడా ఉంటాయి. వాటిని మాత్రం ఆయన ఇట్లా ఉంచి ఆయన అంతా కాల్చి ఒకసారి ఆ రావణాసురుడు దుష్ట చక్రవర్తిని చూసి ఒక వార్నింగ్ ఇస్తాడు, రే నేను ఉన్నాను, బుద్ధి ఉంది, నేను నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు, జాగ్రత్త, నువ్వు ఎక్కువగా హడావిడి చెయ్యకు, నువ్వు వెళ్లి రాముని శరణను నువ్వు బతికిపోతావు. అంటే ఈ క్రోధం కానీ ఈ దుష్టత కానీ రాముణ్ణి శరణ కోరుకుంటే అది ఇంకా దుష్టశక్తిలాగా దుర్గుణంలాగా ఉండడానికి వీల్లేదండి, అది మారిపోతుంది. అందుకని ఒక ఆపర్చునిటీ ఉంది, అయితే ఎప్పటి నుంచో కూడు కట్టుకున్నది వినర్తండి. అది మండోదరి వివేకం చెప్పినా, విభీషణుడు వివేకం చెప్పినా, ఆ పక్కన మాల్యవంతుడు అన్న మంత్రి చెప్పినా, ఎంతమంది చెప్పినా వినకుండా తన సావు తన మరణం తనకు తెచ్చిపెట్టుకుంటుంది తనలోని దుర్గుణం, క్రోధము అన్న దుర్గుణం. ఎవరి మాట వినరు, అహంకారం. దాంతో ఇంకా ముందరికి వెళ్లి ఆ మొట్టమొదట యుద్ధం సరే, ఇంకా సముద్ర లంఘనం అయిపోయి వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని తీసుకురాని బుద్ధి చెప్పిన తర్వాత రాముడు అంటాడు చాలా మంచిది చూసావు కదా, ఇంకా వెళ్లి అందరిని తీసుకుందాం. ఎవరు తీసుకోవాలండి బ్రహ్మజ్ఞానం, ఎవరికి కావాలి, రాముడికి కావాలి, కాదండి అక్కడ నడిచిన ప్రతి వానరుడికి కావాలండి, మనందరికీ కావాలి. అమ్మవారిని చూడాలి వారందరూ, బ్రహ్మజ్ఞానం చూడాలి, అందువల్ల తీసుకెళ్లాడు. ఎలా చేయాలి, ఈ 100 యోజనాలు అన్న సముద్రము, 100 ఏళ్ల జీవితం పైన నలుడు నీలుడు అన్న ఉత్సాహము, ఊహ అన్న 2 ఆలోచనలని మనలో, 2 ఫోర్సెస్ ని, ఉత్సాహము ఊహ నలుడు నీలుడు అని, వారి చేత ప్రతి కార్యము ఏది చేస్తున్నా కూడా ఉత్సాహంగాను ఊహతోనూ చేస్తూ, చక్కని ఇమాజినేషన్ స్వామీది ఇచ్చారు వాటితో చేస్తూ, అన్ని కూడా భగవత్ సాయిరామ అర్పణం చేస్తూ ఆ పేరు రాస్తూ చేస్తే గనక మనవంతుగా స్వామి ప్రకృతి పరంగా అది కూడా మనని దాటిస్తారు. అంతా కూడా ఒక వారధిలాగా వచ్చేసి అందరం చక్కగా బ్రహ్మజ్ఞానం వైపు నడిచి వెళ్ళిపోతామండి. అయితే అయిపోతుంది, బ్రహ్మజ్ఞానం దొరికిపోతుంది అంటే ఒక చిన్న ఇబ్బంది ఉంది, అశోకవనంలో అంత అటువంటి లంకలో ఉన్నా కూడా శోకం లేని ఒక వనంలో ఉంది తండ్రి. ఆవిడ శోకిస్తోందంటే దేని కోసం, ఎవరి కోసం శోకిస్తోంది, పరమాత్మ కోసం మాత్రమే ఆవిడ శోకిస్తోంది ఆవిడ ఈ ప్రపంచంలో దీనికోసం. అందుకే స్వామి అంటారు డబ్బు కోసం ఏడుస్తారు, వాటిని కోసం ఏడుస్తారు, వీటి కోసం ఏడుస్తారు, పరమాత్మ కోసం ఏడుస్తున్నారు అన్నారు. కాబట్టి అన్ని శోకాలు ఒకటే కాదండి, పరమాత్మ కోసం చేసే శోకం శోకం కాదు అని, అది ఈ కోశాల నుంచి విడిపించే శోకం, చాలా మంచి శోకం. ప్రపంచం కోసం చేసే శోకం అది అశోకవనం అంటే ఆ శోకాలు లేనిది అని, ఈ శోకం గురించి కాదండి. సీతమ్మ చేసే శోకం పరమాత్మ గురించి పరితాపం, అది తపస్సు, అది శోకం అనరు దాన్ని. కరెక్ట్ యూసేజ్ దానికి వర్డ్ ఏంటంటే సంస్కృతంలో తపస్సు చేసింది సీతమ్మ, 9-10 నెలలు తపస్సు చేసింది రాముడి కోసం. ఆ విధంగా ఆవిడంటే బ్రహ్మజ్ఞానం పరమాత్మను కోరుకుంటుంది అంతే, పరమాత్మతో పాటే ఉండాలనుకుంటుంది తప్ప మిగతా అంత ప్రపంచంతో ఉండాలని ఆవిడ అనుకోదు. 2 ఫేసెస్ ఉంటాయండి అమ్మవారికి, ఆవిడే మాయాశక్తి, ఆవిడే బ్రహ్మజ్ఞానము, 2 కూడా ఆవిడే. అయితే ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ళందరూ యుద్దం చేయాలి. ఆ యుద్దంలో సరే చాలా మంది ఉన్నారనుకోండి, రాక్షసులు అనేవి మనం మాట్లాడుకోలేదు, కానీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇంద్రజిత్తు. ఆ ఇంద్రజిత్తు అనేవాడు ఎవడండి, వాడు ఈ ఇంద్రియాల సమూహం, ఇంద్రియాలతో మనం మైమర్పించేవాడండి, ఇంద్రియాల ఒప్పటికి లాగేవాడు మాయతో మనం. అంటే ఈ అంగదుడు ఎట్లా రాముడి వైపు ఉన్నాడో ఆ ఇంద్రజిత్తు రావణుడి వైపు ఉన్నాడు. వాడు ఇంద్రియాల లోపలికి మనం లాగడానికి ప్రయత్నిస్తాడు, చాలా శక్తి గలవాడండి, అది దీర్ఘంగా ఉందిట లోపల సూక్ష్మదేహంలో మనకు ఉందిట, ఇంద్రియాల వైపు లాగేస్తాడు అట్లా. అలా లాగేసే శక్తి ఏం చేస్తుంది, అంత అందరినీ బాధ పెడుతుందండి అది, అది జయించడం చాలా కష్టం ఆ ఇంద్రియాలని. అప్పుడు అక్కడికి వెళ్లిన తర్వాత ఇంద్రజిత్తు ఆ లోపల ఉన్న ఇంద్రియాలు, బయట ఉన్న ఇంద్రియాలు వాలి అవ్వచ్చు, కానీ లోపల ఉన్న ఇంద్రియాలను జయించడం కష్టం ఇంద్రజిత్తుని. ఆ లోపల జయించాలంటే లక్ష్మణుడు అంటే సేవా భావంతో చేయాలండి, అంటే సేవ ఒక్కటే దాన్ని జయించగలదు, ఇంద్రియాలను జయించాలంటే చక్కని నిష్కామ కర్మ వల్ల జయించవచ్చు అని చెప్తున్నారండి. అయితే అది కూడా కొంత తెప్పరిల్లుతుంది, కొంత మూర్చిపోతుంది అండంలో. ఏంటంటే ఆ సేవ కొంచెం కుంటు పడుతుంది మనలో, మనకి డౌట్ వస్తుంది ఈ ఇంద్రియ లోలత వల్ల. ఆ డౌట్ వచ్చినప్పుడు కొంత కుంటు పడినప్పుడు ఏం చేయాలి, సంజీవిని అని బుద్ధి మళ్లీ దాంట్లోకి శక్తి రావాలండి. సంజీవిని అంటే మరలా మనకి ఒక సమర్పణ వినడము, లేకపోతే స్వామి లీలలు వినడము, అటువంటి విని మన బుద్ధి పనిచేసి మరలా మనం పన్న కార్యక్రమంలోకి రావాలి, మనని దూరం చేసుకోకూడదు ఎక్కువసేపు. అట్లా ఆ విధంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మరలా ఉత్సాహం వచ్చేసి ఆ లక్ష్మణుడు అంటే మనలో సేవాభావము తప్పకుండా సంహరిస్తాడు ఇంద్రజిత్తుని. తర్వాత రావణాసురుడే వస్తాడని కుంభకర్ణుడు అన్న అలసత ఉంటుంది, ఆ కుంభకర్ణుడు ఉన్న అలసతను కూడా చంపాలండి. తర్వాత రావణుడు అన్న రాజస్వం వస్తుంది, వాడి దగ్గరకు వచ్చేసరికి వాడి 31 బాణాలే చంపారండి రాముడు. పది బాణాలు పది తలాల కంటే దుష్ట తలంపులు, దుష్ట తలంపులన్నీ తీసేస్తారు మనలో మొట్టమొదట. తర్వాత 20 బాణాలు 20 చేతులు అంటే దుష్ట పనులు, దుష్ట కార్యములు. మీరు చేతులు కార్యాలు చేస్తాయండి, కాబట్టి దుష్ట తలపులు, దుష్ట థాట్స్ అండ్ డీడ్స్ ని చంపేశాయంటండి స్వామి. ఇక 31వ బాణంతో ఏం చేస్తారు, రావణాసురుడు బొడ్డులో కొట్టారు, అక్కడ అమృత బాండ ఉందంటే అది శాంతి, అందరిలో ఉన్న లోపల ఉన్న శాంతిని ఆయన తీశారు, బయటికి తీశారు. తీసేసరికి ఆ క్రోధం చనిపోయిందండి. రావణాసురుడు పాపాల పుట్టినిల్లు పావనాంగా ఈ కోపమన్న రావణుండు కోమలాంగా స్వామి పాడారు కాబట్టి ఆ రావణాసురుడు కూలాడు. కూలేసరికి శాంతం వచ్చింది, అంత శాంతం అయిపోయింది అది. ఆ శాంతం వచ్చేసరికి ఇంకేముందండి, విభీషణుడు అంటే భీషణత లేనివాడు, ఎటువంటి భీషణత లేనివాడు వివేకాన్ని లంకకి రాజ్యాన్ని చేస్తే ఇంకా లోపల మరి లంకలో ఉండిపోమన్నా లంకని నువ్వే తీసుకున్నాయండి అంటే దీనికి చాలా దీర్ఘమైన ఆధ్యాత్మిక భావం ఉందండి. సూక్ష్మ దేహంలో మనలో ఉన్న వృత్తులు మన్ని ఆడిస్తాయి, మనతో మన కర్మ మన ప్రారంభ కర్మని మనతో మన ద్వారా చేస్తాయి. అక్కడ మంచితనం పెడితే ఈ లోకము అనే నాటకం విశ్వనాటకం వెళ్తుంది. విశ్వనాటకంలో నేను మనిషిని నేను చేస్తున్నాను అని కొంత ఫ్రీ విల్ ఉన్నట్టు భగవంతుడు ఇస్తాడండి, అంతా ఆయనే చేస్తున్నా కూడా మనం ఒక రోబోస్ లాగా ఏమీ మనకి మనిషి జన్మ అంటే ఏమిటంటే నేను చేస్తున్నాను అన్న భావన ఉంటుంది, ఉండి తీరుతుంది. అయితే ఆ ఉండి తీరిన కాదు అని తెలుసుకుని దీన్ని దాటగలగడమే దాన్ని ముక్తి అంటారు. అది మనిషి జన్మలోనే జరుగుతుంది. అందరికీ ముక్తి ఇచ్చేయారు కాబట్టి స్వామి ఏం చేశారంటే నాకు వద్దు లంక అంటారు, నేను అయోధ్యలోనే ఉంటాను, మీరు అయోధ్యకి ఏమి మీరు పన్ను కట్టక్కలేదు అంటే నువ్వు మనిషిలాగా ఉండు, నువ్వు జీవించు, నేను దేవుణ్ణి అనేసి దేవుడిని ఆయన ఎట్లా ఆడిస్తున్నాడో అట్లాగే ఆడుతున్నాను అని ప్రతి నిమిషంలో నువ్వు చెప్పక్కలే అందరికీ, ఆ విధంగానే ఉండక్కలే. నీ మా నీ యాక్ట్ నీ పాత్ర సరిగ్గా చెయ్యి, కానీ లోపల మాత్రము అంటే విభీషణుడు ఏ విధంగా శరణాగతి చేశాడో రాముడికి ఆ విధంగా శరణాగతి తత్వంతో ఉండు, అప్పుడు మనిషి జీవితం చాలా చక్కగా ఉంటుంది, డ్రామా చక్కగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే డ్రామా లేకపోతే ఏముందండి, అంతా అయోధ్య కిందకు వచ్చేస్తే ఇంకా డ్రామా లేదు ఏం లేదు అంతా అయిపోయింది అద్వైతమే. కాబట్టి జీవనం మనుగడ సాగాలి అంటే లంకలో విభీషణుడు పాలించాలి, అయోధ్యలో రాముడు ఉండాలి, లంకని అక్రమంగా ఆక్యుపై చేసుకోకూడదు రాముడు, కానీ లంకలో ఉన్న విభీషణుడు రాముడు అంటే సంపూర్ణ శరణాగతితో ఉండాలి. ఇది ఇది జీవనం అంటే జీవనం ఈ విధంగా ఉండాలి అని చూపెట్టడానికి రామాయణం జరిగింది. సరే జరిగిన తర్వాత కొంత వెనకాలకు వచ్చిన తర్వాత మళ్ళీ రాముడు అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. అక్కడ పట్టాభిషిక్తుడు అవుతున్నప్పుడు కూడా భక్తి ఏ విధంగా ఉండాలి హృదయంలో అని చెప్పడానికి రాముడి చింత తప్ప వేరే చింత వద్దు అని చెప్పడానికి హనుమంతుడికి సీతమ్మ ఆ టెస్ట్ చేసిందని బ్రహ్మజ్ఞానం. ఆ హారం ఇచ్చేసరికి ఆ హారంలో రాముడు లేని హారం నాకెందుకు అని పడేశాడంటే ఏమి వచ్చినా జీవితంలో దాని తర్వాత ఎంత విలువైన వచ్చినా కూడా అందులో భగవతత్వం అనేది లేకపోతే అది వదిలేసేయండి అని చెప్పడం అండి. జీవితంలో ఇది జీవితం సాగుతూ ఉంటుంది, స్వామి వచ్చేసి హృదయంలో ఉన్నప్పుడు జీవితం హృదయంలో ఉండగానే జీవన్ముక్తులు అవుతాం, కానీ జీవితం సాగుతూ ఉంటుంది. ఎటువంటి జీవితం తర్వాత సాగుతుందంటే కొంతగా ఉత్తర రామాయణంలో చిన్నగా చెప్పారండి, అశ్వమేధ యాగం చేశారు. అశ్వమేధ యాగం అంటే రాముడు చేయడం, సీతాపరిత్యాగం అంటే అర్థం ఏంటో కూడా ఇక్కడ చెప్పుకోవాలండి, చాలా క్లుప్తంగా చెప్పుకోవాలి. ఏమిటంటే రాముడు వచ్చి మళ్ళీ హృదయస్థితుడైనప్పుడు హృదయ స్థాయి అయినప్పుడు సాయి అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా జీవన్ముక్తుడయ్యాడు కాబట్టి సాధకుడు అంటే ఇది నేను ఐ అతి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్న మాటలు ఏం కాదండి, స్వామి పలికిస్తున్న మాటలు అనిపిస్తున్న మాటలు నేను చెప్తున్నాను. ఎవరో మహానుభావులు ఉండుంటారు, కొంతమంది ఉన్నారని నమ్మకం స్వామి తప్పకుండా చేస్తుంటారు. అటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే వారికి ఇంకా సీత అన్న మాయ ఉండక్కలేదు రాముడితో పాటు, పరమాత్మ ఒక్కడే చాలు, మాయతికి వారి సంబంధం లేదు ఇంకా. ఎందుకంటే అటువంటి నటన అక్కడ, అందుకని ఆమె దామానికి ఆమెను వెళ్ళిపోమంటారు వారి హృదయం నుంచి రాముడు. అది సీతమ్మ వెళ్ళిపోవడం. వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంటుందండి అక్కడ? అయితే ఆ సీతమ్మకి ఇద్దరు కొడుకులు ఉంటారు, ఇద్దరు పుత్రులు ఇచ్చి వెళ్తుంది ఆవిడ. ఎవరా పుత్రులు అంటే కుశుడు అంటే తిప్పేసేయాలండి, కుశుడిని తిప్పేస్తే సుఖుడు అని వస్తుందండి. లవుడు అంటే లవ్, సుఖుడు అంటే శాశ్వత సుఖము, లవుడు అంటే శాశ్వత ప్రేమ. ఇద్దరిని ఇచ్చి వెళ్తుందండి మాయ. ఇవి మాత్రం హృదయంలో ఉండాలంట రాముడితో పాటు, ఇవి హృదయంలో పెట్టి రాముడు సిద్ధం చేస్తాడంటే తాను ఖాళీ చేసి వెళ్లిపోతున్నానని చెప్పడం అంటే జీవన్ముక్తుడు ఇంకా జీవితం తన జీవితం వదిలేసి వెళ్లిపోవచ్చు అని చెప్పే సమయంలో అయిపోయింది నీది పుణ్య ఇంకా నీది పరిపక్వం అయిందని చెప్పేటప్పుడు మాత్రము వీరి పేరు శాశ్వత సుఖము అంటే అది జీవితంలో ఈ మానవ జన్మలో రాదండి, అది ఈ భూమి మీద రాదు. శాశ్వత సుఖం ఉంటే పరంధామంలోనే వస్తుంది. కాబట్టి ఆ శాశ్వత సుఖం ఇస్తారు అది కుశుడు. ఇక లవుడు అంటే ప్రేమ, శాశ్వత ప్రేమ. ఈ రెండు నింపేసి హృదయంలో ఆ జీవన్ముక్తుడికి ముక్తినిస్తారు. ఆ ముక్తినివ్వడమే అవతార సమాప్తి అంటే ఇంకా హృదయంలో అవసరం లేదు ఆ జీవికి, ఈ జీవన్ మరణ సైకిల్ కంప్లీట్ అయిపోయింది. అట్లా ప్రతి జీవిలోనూ కూడా ఒక రామాయణం జరుగుతోందండి, ఇది మనం గమనించాలి. అయితే ఇది ఇంత కథలో చెప్పుకున్నప్పుడు మనకి ఇంత కన్ఫ్యూజన్ లాగాను ఇన్ని క్యారెక్టర్స్ ఇన్నీ వస్తాయి కానీ ఒక సాధకుడి జీవితంలో చెప్పుకున్నప్పుడు ప్రతి సాధకుడి జీవితంలో జరిగేది ఇందులో వచ్చి ఈ రోజు చెప్పుకున్న కొన్ని అంశాలన్నీ కూడా అందరం మనం మనసుల్లో పెట్టుకుని మనకి అందరూ వేరే వేరే స్టేజెస్ లో ఉండుంటామండి. జీవన్ముక్తి స్టేజ్ లో కూడా వింటున్న వారిలో ఉండవచ్చు. కాబట్టి వారు ఎక్స్పీరియన్స్ తో దాన్ని వ్యాలిడేట్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. సాయిరామ్,
శ్రోతలందరూ వింటూ ఆనందించారు కదూ. ఇంత చక్కని ప్రసంగాన్ని మనకు అందించినటువంటి శ్రీ కోట శివకుమార్ గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను listener@radiosai.org ఇమెయిల్ ద్వారా కానీ లేదా 9393258258 అన్న నెంబర్కు వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ పంపగలరు. ఇంతటితో ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని ముగిస్తూ సాయి ప్రసాద్ శ్రోతలందరి నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వరార్పణమస్తు. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి సోదరుడు శ్రీ గణేష్ నిర్వహిస్తున్న వేద జిజ్ఞాస కార్యక్రమాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరామ్.